వాటర్ అంటే నీరు అనే మననం మీరు చేసుకోగలిగితే అప్పుడేమవుతుంది, సడన్ గా వాటర్ అంటే నీరు అంటే ఆ వాటర్ అనే ఒక్క పదము నీటి మీద మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అవగాహనకి సంబంధించిన అనుభూతులన్నింటినీ ఇచ్చేస్తుంది కదా. దీనిని మననము అంటాం. వేదాలలో రుక్కుల్ని మననం చేసుకోవాలి. మీరు ఒకసారి చదివేసి మంత్ర జపం చేసేసి మంత్ర పారాయణ చేసేసి అయిపోయింది అనుకుంటే లాభం లేదు. ఆ శబ్దాన్ని మననం చేసుకుంటూ ఉంటే మీకు ఏ దర్శనం అవుతుంది, సత్య దర్శనం అవుతుంది. సత్య దర్శనం అంటే అర్థమైంది కదా. అందుకే సత్యాం నాస్తి పరోధర్మ అంటాం మనం. అబ్సల్యూట్ ట్రూత్, సత్యాన్ని మించినటువంటి గెలిచేటటువంటి శక్తి లేదని. సత్యమేవ జయతే, చాలా విచిత్రం. ఇదంతా కూడా వేదాల్లో వచ్చేటటువంటి మాటలే, మనం ఉపయోగించేస్తూ ఉంటాం. కానీ దీని వెనకాతలు ఉన్నటువంటి మననము చేసేటటువంటి టెక్నాలజీ మనం డెవలప్ చేసుకుంటే, మననం చేసేటటువంటి టెక్నాలజీ డెవలప్ చేసుకోవటానికి అంటే ఏంటి అర్థం, మననం చేసేటటువంటి టెక్నాలజీ అంటే మనం వాడేటటువంటి శబ్దాలలో మన పంచేంద్రియ జన్యమైనటువంటి జ్ఞానాన్ని న్యాసం చేసుకోవడం. మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అదేదో గొప్ప విషయం అనుకుంటే గొప్ప ఏం కాదు, చాలా సులభమైన విషయమే. ఇలా అర్థం చేసుకోగలిగితే సులభం, లేదు పెద్ద పెద్ద మాటలు వాడితే కన్ఫ్యూజ్ అవుతాం మనం. మంత్రము వేదాలలో ఏం చెప్తోందని చెప్తున్నాను నేను, సత్యం యొక్క పరాకాష్ఠను తెలుపుతోంది. ఏ క్షేత్రంలో, ప్రతి క్షేత్రంలో, కెమిస్ట్రీలో కూడా సత్యం యొక్క పరాకాష్ఠ, ఫిజిక్స్లో సత్యం యొక్క పరాకాష్ఠ, చివరికి మానవ జీవితం యొక్క పరాకాష్ఠ. మీ ఇష్టం దేనికని చెప్పండి. ఈ ఇటుక ఉంది, భూత భవిష్య వర్తమాన కాలాల్లో ఆ ఇటుక ఏమవుతుంది దాని పరాకాష్ఠ చెప్తుంది అది. ఇదంతా మీకు తెలియాలి అంటే ఏం తెలియాలి, పంచేంద్రియాల ద్వారా లభించేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఒక మెట్టు పైకెక్కాలి. రీసెర్చ్ అంటే అంతే కదా, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ప్రయోగం చేస్తాం. ప్రయోగంలో ఏం చేస్తాం, ఇంద్రియాలని ఉపయోగించుకుంటాం మనం. ఈ ఇంద్రియాల ద్వారా ఉపయోగించినటువంటి ఫలితాలను ఒక పక్క పెట్టుకుని దాని ద్వారా ఊహిస్తాం, ఇలా ప్రయోగం చేస్తే ఏమవుతుంది అని. మళ్ళీ ప్రయోగం చేస్తాం, మనం అనుకున్న ఫలితాలు రావు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళా ప్రయోగంలో మార్పు చేస్తాం. ప్రయోగంలో మార్పు చేసుకుని అనుకున్న ఫలితాలను సాధించడానికి ప్రయత్నం చేస్తాం కదా. అంటే ఆ స్టెప్స్ చూడండి, ఒక ఫలితం ఆశించి ఒక ప్రయోగం చేసాం. ఒకడు హోటల్ వెళ్ళాడు, స్ట్రాంగ్ కాఫీ అన్నాడు. సరే బేరర్ ఇక్కడ నుంచి ఆశాడు స్ట్రాంగ్ కాఫీ అని, అక్కడి నుంచి వాడు ఇంకోటికి స్ట్రాంగ్ కాఫీ అన్నాడు. చివరికి వీడి దగ్గరికి వచ్చేసరికి కాఫీ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా, అందరు ఎలా ఆర్డర్ చేస్తారు అలాగే వస్తుంది కాఫీ. కానీ వీడు కొంచెం నోరు ఉన్నవాడు, వాగ్దాటి ఉన్నవాడు, మాట్లాడకుండా తాగలే, నేను స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ చేశాను కదా, ఇలాంటి కాఫీ ఇస్తారు ఇంటి మీరు అని చెప్పాడు. డికాషన్ తీసుకురండి అన్నాడు, డికాషన్ తెచ్చారు, పోసారు. ఓవర్ స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తాడు, పాలు తీసుకురా అన్నాడు, పాలు పోసారు, లైట్ అయిపోయింది. అందులో జగ్గుడు కాఫీ తయారు చేస్తున్నాడు. అలాగా ఒక ప్రయోగం చేస్తాం మనం, కావలసిన ఫలితం రాలే, ఇంకో ప్రయోగం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తే ఇలా ప్రయోగాలు 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 మనం చేసుకుంటూ చివరికి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, దేనికోసం వాడు రీసెర్చ్ చేస్తున్నాడో, దేనికోసం వాడు అన్వేషణ చేస్తున్నాడో అది మర్చిపోతాడు. కొత్త సైన్స్ డెవలప్ అవుతూ ఉంటుంది. సైన్స్ డెవలప్ అవడానికి కారణం ఇదే, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు కనుక చేయగానే వచ్చేస్తే అసలు సైన్స్ డెవలప్ అయ్యేది కాదు. అనేక మందులు డెవలప్ అవడానికి కారణం ఏమిటి అంటే ఇదే. ఇలాంటి రీసెర్చ్ కోల్తార్ మీద ఒక సైంటిస్ట్ ప్రయోగం చేస్తున్నాడు. కోల్తార్ తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో, ఒకసారి చేపెట్టి ఇలా తీసామంటే నల్లగా జిగురు జిగురుగా ఉంటుంది అది, ఇంకా కడుక్కోవడం చాలా కష్టం అది. దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు, భగవంతుడు తెలియాలి ఎదుకునే పదార్థం ఏదో మంచి పదార్థం ఎదుకోవచ్చు కదా. సరే కోల్తార్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు ఆ మహానుభావుడు. చేకొడుకున్నాడు ఒకరోజు బాగా, అంటే ప్రయోగం ఆ రోజుకి ప్రయోగం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. ఏది నోట్లో పెట్టుకున్నా తీగ అయిపోతుంది వాడికి అది. మళ్ళీ కడుక్కుంటున్నాడు, మళ్ళీ కడుక్కుంటున్నాడు తీగ, కానీ ఆ తీపి వదలటంలో. అప్పుడు ఈ షుగర్ పిల్స్కి పంచదార లేకుండా సాక్రీన్ అనేటటువంటి పదార్థం ఉండి అలా కనిపెట్టబడింది. వాడు ఆలోచించాడు, ఈ తీపి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ నల పదార్థం నుంచి వచ్చింది, తారు నుంచి వచ్చింది అని అర్థమయ్యి అక్కడ అక్కడ రీసెర్చ్ ఆగింది. వాడు దేనికోసం రీచ్ చేస్తున్నాడో తెలియదు, అది ఆగిపోయింది, సాక్రీన్ పట్టుకున్నాడు. అలాగా అంటే ఏం జరుగుతోంది, అక్కడ న్యాసం జరుగుతోంది. ఇంద్రియాలలో జరిగినటువంటి ప్రయోగ ఫలితాలను న్యాసం చేసుకుంటున్నాడు, ఇంద్రియజన్యమైనటువంటి అనుభూతిగా చేసుకుంటున్నాడు. చేసుకుంటే ఏమైంది, వాడు ఏ సత్యాన్నోతే దర్శించలేదో. పంచదారికి ఆల్టర్నేటివ్ ఉంటుందా అని వెతికిన ఉంటారు మనుషులు, కానీ వాడికి తట్లే. కానీ ప్రయోగాలలో జరిగిన దాన్ని ఎప్పుడైతే వాడు మననము చేసుకున్నాడు, మంత్రములాగా ఉపయోగించుకున్నాడు, అప్పుడేమైంది, కొత్త పదార్థాన్ని ప్రకృతిలో ఇవ్వగలిగారు. అలాగే వేదాలలో ఉన్నటువంటి మంత్రాలను ప్రయోగాలు చేసుకోకర్లే, మీరు న్యాసం చేసుకుంటే ఎన్ని మ్యాజిక్లైనా చేయొచ్చు. ఈ న్యాసం చేసుకునేటటువంటి విధానాన్ని మర్చిపోయాం కనుకే మంత్ర జపం ఫలితం ఇవ్వటంలే. కానీ న్యాసం చేసుకోగలిగితే ఈ మంత్రాలు ఏ ఫలితమైనా ఇస్తాయి కదా ప్రపంచంలో. అంచేత ప్రపంచంలో ఫలితాన్ని పొందటానికి మనం అనుసరించేటటువంటి విధానాలు ఏంటి, యజ్ఞ విధానం అనుసరిస్తాం. యజ్ఞం అంటే మీరేమనుకుంటున్నారు, ఇప్పుడు రేపు మనం చేయబోయేదో ఓం భూర్భువస్వ స్వాహ అంటే యజ్ఞం అనేది, అది యజ్ఞం కాదు. యజ్ఞం అనే దానికి రెండు లక్షణాలు ఉండాలి. పొద్దున్న మనం రెండు లక్షణాలు ఉంటేనే మానవ జాతికి ఉత్కృష్ట స్థితిని పొందగలము అని చెప్పుకున్నాం. ఏంటి ఆ రెండు లక్షణాలు, వసుధైవ కుటుంబకం, రెండు గుర్తుంచుకోండి. అందుకు రిపీట్ చేసేది ఇది, మళ్ళా మీరు వెళ్ళాక ఈ క్లాస్ లో ఇవి ఫండమెంటల్స్, అలా జీవించడానికి ట్రై చేయండి. అలాగే యజ్ఞ విధానం అంటే రెండు పనులు చేయాలి మీరు. ఒకటి, కొంత సమయాన్ని మీరు వెచ్చించాలి ఆ ఫలితాలు పొందటానికి. రెండోది, కొంత ద్రవ్యాన్ని వెచ్చించాలి మీరు. సమయదానము, అంశదానము అని పేరుతో దాన్ని ఉపయోగిస్తాం మనం. ఏ ఫలితమైనా కావాలంటే ఆఖరికి సినిమా చూడాలి అనుకున్నా కూడా ఈ రెండు పనులు చేయాలి. 3 గంటల కాలాన్ని దానం చేయాలి మీరు. ఓకేనా, నేను నాకు టైం లేదు, 3 గంటలు నేను కూర్చోలేనంటే సినిమా చూడలేను నువ్వు. అందరు తప్ప మాస్టర్ ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్పండి, ఇంత చేస్తే చాలా, గాయత్రి మంత్రం నేను 3 గంటల సేపు చేయలేను, 2 గంటల 59 నిమిషాలు చేస్తే సరిపోతుందా, 1 నిమిషం ఏంటో కష్టం వాళ్ళకి. ఏం చేస్తాం మనం అక్కడ, సమయాన్ని ఏ ఫలితాన్ని మనం పొందదలుచుకున్నామో దానికి పూర్తిగా అంత సమయాన్ని కేటాయించాలి. ఏ మాత్రం సమయాన్ని మీరు తగ్గించదలుచుకున్నా అంత భాగం ఫలితం పోతుంది. ఒకసారి ఫలితం రాదు, ప్రెషర్ కుక్కర్ పెట్టేశారు మీరు, నాకు కరెక్ట్గా టైం తెలియదు, 20 నిమిషాలు పడుతుంది అనుకుందాం ఒక వంటకం తయారు చేయడానికి, ఉడకటానికి. పోనీ రెండు 10 నిమిషాలు అయిపోయింది తీసేయండి అని మరో సర్దుకుని చేస్తే ఏమవుతుంది, ఉడకదంతే. మీరు ఉడికి ఉడకుండా తినాలి అనుకుంటే పర్వాలేదు రండి. ఒకసారి మనం చాలా మంచి కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, ఇంకా సేపు ఉండనివ్వండి గ్యాస్ స్టవ్, దాని మీద ఏమవుతుంది అనుకుంటే మాడుతుంది అది. అంచేత సమయాన్ని దేనికి ఎంత కేటాయించాలో అంత కేటాయించాలి. అందుకని ఏం చెప్పాను, తపస్సులో మొదటిది సమయాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి, సమయాన్ని సద్వినియోగం పరచడం నేర్చుకోండి. సద్వినియోగము అంటే సత్తుని తెలుసుకోవడానికి వినియోగపరచండి అని మాటలు అవే. మీరు ఇప్పుడు సద్వినియోగం అంటే డబ్బు ఎంత వస్తుందో చూసుకోవాలి అనే యాంగిల్లో పడుతున్నారు, కానీ మనం వాడే మాట మాత్రం వేదాల భాషే సద్వినియోగం అని. సత్తు తెలుసుకునేటటువంటి వినియోగించుకోవటం. అంచేత ఈ రెండు లక్షణాలలో సమయదానం ఒకటి, అంశదానం. ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. సినిమాకి వెళ్ళాలి అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. లేదు లేదా 8 రూపాయలు ఉంది సర్దుకు అని బుకింగ్ క్లర్క్ ఇంతవరకు ఎవడు అన్నట్టు నాకు తెలియదు, పర్వాలేదు. కానీ సర్వాభావే ఇక్కడ మాత్రం భగవంతుడిని సర్దుకోమంటాం మనం. ఏమొస్తాయి ఫలితాలు ఏం రావు, నాశనం అయిపోవటానికి, ఆ అద్భుతమైన వేద విద్యను పడిపోవటానికి కారణం ఇదే. ఈ తప్పు మనం చేయొద్దు. ఈ రెండింటినీ కలిపి ఏ జ్ఞానం అయితే వస్తుందో, ఎత్ న్యాయతే యజ్ఞము, దేన్నైతే మనం తెలుసుకోగలుగుతాము దాన్ని యజ్ఞము అంటాం. జ్ఞా అంటే జ్ఞానము, జప్తి చేసుకోవటం అంటూ ఉంటాం కదా. దేన్నైతే మనం జప్తి మళ్ళా తిరిగి చేసుకుంటున్నాము అది యజ్ఞము. అర్థమైంది కదా. ఈ యజ్ఞ ప్రక్రియ, ఏ యజ్ఞ ప్రక్రియ, సమయదానము,
అంశదానం అనేది మనం వాడేటటువంటి మాటలు. ఈ మాటలు కాకుండా మీరు ఇంకేమైనా మాటలు వాడండి, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే త్యాగం చేయాలి, సమయాన్ని త్యాగం చేయాలి, కొంత ద్రవ్యాన్ని త్యాగం చేయాలి. త్యాగం చేస్తే ఫలితాలు వస్తాయి మీకు ప్రపంచంలో. ఏదైనా MBBS డిగ్రీ కావాలి, 40 లక్షల రూపాయలు మీరు డైరెక్ట్గా త్యాగం చేసిస్తే డైరెక్ట్గా డిగ్రీ వచ్చేస్తుంది, లేదా 5 సంవత్సరాల కాలం కూడా మీకు కావాలి. అంతే తప్ప ఇవాళే మీరు జాయిన్ అయిపోయి నేను 40 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను, నాకు ఇవాళ MBBS డిగ్రీ ఇచ్చేయండి అని వాడు ఇచ్చేసిన క్వశ్చన్ మార్క్ పడుతుంది ఇమీడియట్గా. 1 సంవత్సరంలోనే 5 ఏళ్ల కోర్సు ఎలా పూర్తయింది అని చాలామంది అలా పట్టుబడతారు కదా. అంచేత ఆ సమయము ద్రవ్యము వీటిని కూడా సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోవాలి మనం. ఈ సద్వినియోగం చేసుకునేటటువంటి దానంలో జపం చేసేటటువంటి చేసేటప్పుడు వచ్చే యజ్ఞాన్ని నేను అంటాడు జగద్గురు, యజ్ఞానం జప యజ్ఞోస్మి, మంత్ర జపము మించి ఫలితాలు పొందేటటువంటి ప్రక్రియ ఇంకోటి లేదు అన్నాడు. ఏ ఫలితం కావాల్సి వచ్చినా మంత్రవిద్య ద్వారా నేను పొందవచ్చు, కనుక యంత్రాలు అప్పుడు ఉండేవి కాదు అంటారు. ఇప్పుడు యంత్రాలు కావాల్సి వస్తున్నాయి, మంత్రం లేదు కనుక. కానీ మంత్రాన్ని కూడా మీరు కాలాన్ని ఎలా దోతే ఓ డిగ్రీ పొందటానికి వినియోగిస్తున్నారు. మంత్రసిద్ధి కోసము 24 సంవత్సరాల పాటు రోజుకి 8 గంటలు చేసిన 24 సంవత్సరాల పాటు గురువుగారు ఉపయోగించారు కదా, అప్పుడు గాయత్రి ఆయనకు పలికింది. మేము గాయత్రి చేస్తున్నామండి, మాకు పలకాలి అంటే పలుకుతుంది ఈ యాంగిల్లో చేస్తే. ఈ యాంగిల్లో చేయటం వల్ల ఏం సాధించగలిగారు ఆయన? మహామహా సైంటిస్టులు, మహామహా శాస్త్రజ్ఞులు ఏది చెయ్యలేరో ఆ పని ఆయన చేయగలుగుతున్నారు. ఏమిటి చేయగలనంటున్నాడు ఆయన? మానవులు ఆలోచించే విధానాన్ని నేను ఒక్కడనే మార్చేయగలను. ఎలా? ఆలోచనలు మార్చడం చాలా కష్టం, మిగతాదంతా మార్చేయగలను. ఎయిర్ కండిషన్డ్ రూమ్ లో పెట్టచ్చు మనం, బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి బాధ లేకుండా చేయగలం, కానీ మనసులో ఉన్నటువంటి ఆలోచన శ్రమంతో ఆపలేము. అంతే కదా చాలా డబ్బున్న వాళ్ళకి వాళ్ళకి అనిద్రా రోగం ఒకటి తగులుకుంటూ ఉంటుంది. బాగా డబ్బున్నవాడు మేడకి ఎదురకుండా ఒక డబ్బు లేని వాడు ఇల్లు ఉండదు, ఎప్పుడు సహజమే చీకటి వెనకాతల వెంతురులాగా. డబ్బున్న వాడిని చూసి డబ్బు లేని వాడికి అసూయ, మీకు తెలియదేమో డబ్బు లేని వాడిని చూసి డబ్బున్నవాడు అసూయపడతాడు. ఎలా అసూయపడ్డాట? వీడు రాత్రి అల్లా తిరుగుతూ ఉండేవాడు డబ్బున్నవాడు, 15 అంతస్తులో ఎక్కడో వాడి ఇంట్లో కూర్చుని నిద్ర పట్టక వాడికి ఎదురుకుండా పూర్వగడుసలు ఒకడు ఉండేవాట, హాయిగా పడుకుని గురువు పెట్టేసేవాడు సాయంత్రం 7:30 అయ్యేసరికి. వీడు వీడికి ఆ గురువు వినిపిస్తూ ఉండే, నిద్ర లేదు కదా వీడికి, ఇంకా పెద్ద అసూయ వచ్చింది, ఏం చేయాలి, ఇది పెద్ద సమస్య వాడికి. ఈ సమస్యను పరిష్కరించడానికి వాడి స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. ఏమీ లేదయ్యా, ఇవాళ సాయంత్రం వాడిని పిలు, 100 రూపాయల నోటు వాడి చేతిలో పెట్టు, చూడ ఏమవుతుందో అన్నాడు. సరే 7:30 పిలిచాడు. వీడికి నిద్ర పట్టేటట్టుగా వాడు మంచం వేసుకుని అంతా వేసుకుని పడుకోబోతున్నప్పుడు నిద్ర పట్టే టైంకి లేపి అయ్యగారు పిలుస్తున్నారు, నౌకరు వచ్చాడు. సరే వాడి చేతిలో 100 రూపాయలు పెట్టాడు, చూస్తున్నాడు పైనుంచి. ఆ 100 రూపాయలు వాడు ఎక్కడ పెట్టాలని ఇప్పుడు వాడు సాయంత్రం 7:30 ఇచ్చాడు, వాడు నిద్రపోలేవాడు ఇంకా రాత్రి అబ్బాలే ఆనందించాడు. అంటే అక్కడున్న పరిస్థితి ఏంటో చూడండి. అక్కడ భావాలు కనుక మార్చగలిగితే సుఖంగా ఉన్నదే దుఃఖంగా మారిపోతుంది, దుఃఖంగా ఉన్నదే సుఖంగా మారిపోతుంది. అంటే సుఖము దుఃఖము అనేది మననం చేసుకోవటం వల్ల వచ్చే అనుభూతి వల్లే. 100 రూపాయల నోటు తీసుకుని అక్కడ గూట్లో పెట్టి వీడు మర్చిపోయి ఉంటే హాయిగా నిద్రపోయి ఉండేవాడు, ఆవిడికి తెలుసు వీడి దగ్గర 100 రూపాయలు నేను పూరపెడుతున్నా, ఆవిడో పట్టించుకునేవాడు కాదు. వీడు మననం చేయటం మొదలెట్టాడు ఆ 100 రూపాయలు ఏమవుతాయి అని, వాడికి నిద్రపట్టలే ఆ అనుభూతి. అది గాయత్రి మంత్రంతో కానీ వేదాలలో ఉండేటటువంటి రుక్కుల్లో కూడా ఈ విధంగా మననం చేయటం నేర్చుకోండి అనకండి. అందుకే దీని ముందు న్యాసము అని ఒక కర్మకాండ చేయమంటారు, అంగన్యాస కరన్యాసాలు. దీన్ని ఇంకా సింపుల్ భాషలో మనం చెప్పుకోవాలి అంటే పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటాం. మన శరీరంలో ఏదైతే ఉన్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. బయట సూర్యుడు ఉంటే మనకి కుడి కన్ను ఉంది, బయట చంద్రుడు ఉంటే మనకి ఎడం కన్ను ఉంది, బయట అగ్ని ఉంటే మనకి మూడవ కన్ను ఉంది, బయట వాయువు ఉంటే మనకి చేతులు ఉన్నాయి, చేతులకి వాయుకి ఉన్నటువంటి సంబంధము న్యాస ప్రక్రియలో మనం ముందు ముందు తెలుసుకుందాం. బయట అగ్ని ఉంటే కాళ్ళకి, కాళ్ళు కూడా అగ్నితత్వానికి సంబంధించింది. వీటిని అంగన్యాస కరన్యాసాలు అంటారు. కాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పంచతత్వానికి మధ్య సంబంధం ఏర్పరచుకుంటే దీని ప్రకారమే మీరు కూర్చుని ఆలోచిస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఆ మంత్రము, ఆ రుక్కు పురుషులు ఏ విధంగా అవుతే దర్శనం చేశారో ఆ దర్శనము మీకు అవుతుంది. ఆ అంగన్యాస కరన్యాసాన్ని మూలపడేశాను. డైరెక్ట్ గా మంత్రానికి వెళ్ళిపోతాం. పూర్వపీఠిగా ఉత్తర పీఠిగాని లలితా సహస్రనామంలో 300 శ్లోకాలు ఉన్నాయి ఎక్స్ట్రా. అది చదవము మనం. మాస్టర్ డైరెక్ట్ గా శ్రీమాత ఓం శ్రీ లలితాంబికాయ నమః అంటానికి కూడా బద్ధకమే. డైరెక్ట్ గా శ్రీమాత అని మొదలు పెడతాం. చివర ఇంత మాది లాస్ట్ అంటే చెప్పేస్తున్నాం. అది ఈ మధ్యన అసలు లలితా సహస్రనామం ఎలా వచ్చింది, ఆ సహస్రనామాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానికి ఉన్నటువంటి శక్తి ఏంటి, దానికి ఉన్నటువంటి బీజం ఏంటి, దాన్ని అర్థం చేసుకోవటానికి కావలసిన కీలకం ఏంటి, వాళ్ళ పేరే కీలకం అని పెట్టారు అక్కడ. కీలకం అనేది మంత్ర విజ్ఞానం నుంచి ఉపయోగించే మాటే. మనం కీలకం అంటూ ఉంటాం కదా, కీలకం ఏంటి దీన్ని, మంత్ర విజ్ఞానం ఉంటుంది కీలకం అనేది. వాటన్నిటినీ మనం ఉపయోగించుకోవటం మానేసి బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి ఆ ప్రాకృతిక శక్తుల్ని మంత్రాల ద్వారా ఉపయోగించుకోకుండా యంత్రాల ద్వారా ఉపయోగించుకోవటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేయటం మొదలుపెట్టామో విపరీతమైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితాలు వస్తాయో రావో గ్యారంటీ లేదు. ఇది వేదాలు చదవటం వల్ల లాభం. అందుకని అర్థం చేసుకుని వేదాలలో ఉండేటటువంటి ఏ రుక్కునైనా మీరు పట్టుకోండి, అంగన్యాస కరన్యాసం చేయగలిగితే ఇది బాగుంది మాస్టర్ అది ఇలా కూర్చుంటాం మేము. అంగస్థాభ్యాం నమః, తర్జనీభ్యాం నమః, మధ్యమాభ్యాం నమః, అనామికాభ్యాం నమః, కనిష్టికాభ్యాం నమః, కరతల కరపుష్టాభ్యాం నమః. ఎప్పుడు గాఢ అవటం లేదు, ఫట్ అంటాం అస్త్రాయ ఫట్ అని చేసేసామంటే ఎలా. మీరు చదువుతున్నటువంటి మంత్రము ఈ బొటకని వేలి మీద ఎలా ఆధారపడుతుంది అది తెలుసుకోండి. బొటకని వేలికి శుక్రుడు నక్షత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది. పొద్దున్న మనం నవగ్రహ పూజలో శుక్రుడు గురించి చెప్పుకున్నాం కదా. ఐదింద్రియాలకి మూలము ఈ వేలు ఒక్కటి లేకపోతే మానవుడు కనిపెట్టినటువంటి అనేక విషయాలు మానవుడు కనిపెట్టలేడు. మీకు డౌట్ ఉంటే ఒకసారి దీన్ని ఇలా కట్టేసి చూడండి, మీరు ఎన్ని పనులు చేయగలుగుతారో చూద్దాం. ఒక గ్లాస్ పట్టుకోండి చూస్తాను నేను, మంచినీళ్ళ గ్లాస్. ఇది లేదు అనుకుని ఎత్తలేరు, మంచినీళ్ళ గ్లాస్ కూడా మీరు ఎత్తలేరు. ఇది లేకపోతే మొత్తము మన ఐదు ఇంద్రియాలకి సంబంధించినటువంటి బేసిస్, ఆ బేసిస్ ఆ మంత్రాల్లో పట్టుకోమని ఆ మహానుభావుడు చెప్తే ఫట్ అంటే ఏమవుతుంది, మంత్రం కూడా ఫట్ అంటుంది. అది జాగ్రత్తగా ఆ ఋషులు యొక్క జ్ఞానాన్ని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం మనం. అందుకు చెప్తున్నాను చాలా డీప్ గా స్టడీ చేయాలి. సకల సమర్థ సద్గురువాణిలో ఫలానా వాళ్ళని జయించేసేలా మాస్టర్, వీళ్ళని జయించేసేలా మాస్టర్, అందరినీ జయించండి. ఆఖరికి దారిలో పోతున్న గొడవని వాటిని కూడా గెలిపించేయచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. ఇచ్చేటంటే పక్క నుంచి నేను మర్చిపోయారు ఒక కండిషన్ చెప్పారు, దానికి 50 రూపాయలు ఇస్తే విద్య ప్రమాణాలు తగ్గిపోవటానికి కారణం అదే. దానికి కావలసిన ఆతృత ఉందా, ఆవేదన ఉందా అది చూసుకోండి. ఉంటే చేయాలండి, వద్దు అందరినీ గెలిపించేయకండి. డబ్బు కోసం కాదు ఇది మనం పెట్టింది. వేద విజ్ఞానాన్ని అందజేయటానికి చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నారండి మీరు నేర్చుకోండి. 90 ఏళ్ల ముసలాడు ఉన్నాడు, కళ్ళు లేవు చెవులు లేవు ఏమీ వినిపించడం లేదు, కానీ నేర్చుకోవాలని ఉంది. ఇదండి నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉంటే బాహ్య ఏజ్ కానీ బాహ్య పరిస్థితులు కానీ అవరోధాలు కావు, దేనికి అవరోధాలు కావు. అంచేత ఈ అంగన్యాస కరన్యాస ప్రక్రియ జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది మనకి, బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పంచతత్వాలు మన శరీరంలో ఉన్నటువంటి పంచతత్వాలకి మధ్య సంబంధాన్ని దర్శించగలుగుతాం మనం. ఆ దర్శనం చేయటానికి జపం చేయాలి మీరు. ఒక సూర్య నమస్కారాలు మామూలుగా చేయటానికి, సూర్య నమస్కారాలతో పాటు ప్రకృతితో సంబంధం పెట్టుకోవటానికి ఎంత జ్ఞానం కావాలో చాట్ తయారు చేస్తుంటే మా స్నేహితుడు ఒకసారి చెప్పాడు, ఇది రాసుకోకండి, ఇలా రాసుకుంటే ఎంతో రాయాల్సి వస్తుందని. తప్పదు రాయాలి. సకల సమర్థ సద్గురు వాణిలో చేరాలి అంటే చార్ట్ మీద చార్ట్లు తయారవ్వాలి. కానీ ఇదంతా దేనికి తయారవుతుంది? సూర్య నమస్కారాలకి తయారవుతుంది. సూర్య నమస్కారాలతోనే కాదు, దేనికైనా దేనికైనా లింక్ పెట్టచ్చు. నేను ఆ సమస్తం జ్ఞాన విజ్ఞాన సముచ్చయం. ఎలాంటి జ్ఞాన సముచ్చయము? యథార్థ జ్ఞాన సముచ్చయ రాశిని ఇక్కడ వాడిన మాట అదే అనుకుంటాను. యథార్థ శాశ్వత సత్యము యొక్క సముచ్చయము కూడలి. ప్రతిదీ అంటే దేనికి సంబంధించిన శాశ్వత సముచ్చయమైనా కూడా వేదాల్లో లభిస్తుంది. మననము చేసుకుంటే అంటే అంగన్యాస కరన్యాసాలు చేసుకోగలిగితే. అంచేత ఈసారి నుంచి గాయత్రి మంత్రానికి అంగన్యాస కరన్యాస పూర్వకంగానే చేయాలి మీరు. అదేంటో మనం రేపు తెలుసుకుందాం. కానీ అంగన్యాస కరన్యాసాలు గాయత్రి మంత్రానికైనా దేనికైనా ఈ పంచేంద్రియాలు ఉపయోగించుకుని తెలుగు నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, మోటార్ మెకానిజం నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు మీరు. ఇందులో ఏ ఇంద్రియం లోపించినా ఆ మాత్రం అవగాహన ఆ పర్టికులర్ శాస్త్రానికి లోపిస్తుంది. సంపూర్ణ విజ్ఞాన రాశి అనేది అందుకే ఇది. దేనైనా నేర్చుకోవచ్చు, కానీ ఈ ఐదింద్రియాలతోనే నేర్చుకునేది మీరు. ఏది నేర్చుకోదలుచుకున్నా ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాల ద్వారా నేర్చుకునేటటువంటి ఎంత జ్ఞానాన్నైనా వేదాల ద్వారా ఆ రాశీభూతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ప్రకృతిలోని ఒక శాశ్వతమైనటువంటి నియమం పగలు రాత్రి, ఉత్తరాయణం దక్షిణాయనం, ఇలాగా గంట గంటలుగా ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాస, కళ్ళు తెరుచుకోవటం, కళ్ళు మూయటం జంట జంటలుగా వస్తూ ఉంటాయి. ఈ జంట జంటలుగానే మనం జ్ఞానాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉంటాం. పొద్దున్న రెండు జంటలు గురించి చెప్పుకున్నాం. పొద్దున్న అంటే ఈ మధ్యకాలంలో మానవత్వానికి రెండు గంటలు ఏంటి? వసుదైవ కుటుంబకం అన్నివేపు నుంచి రావాలి, ఇదొక జంట. యజ్ఞము అనేది తెలుసుకోవడానికి ఇంకో జంట చెప్పాము మనం, సమయము ద్రవ్యము ఈ రెండు. ఇలాగా ఈ జంట జంటలుగా వచ్చేటటువంటి దాంట్లో మనం ఉపయోగించుకునేటటువంటి అనేక విషయాలలో సూక్ష్మీకరణము పంచీకరణము అనేటటువంటి జంట పూర్తిగా అర్థమవుతే వేదాల యొక్క తాళం చెవి మనకి దొరికినట్టే. వేదాలు అర్థం చేసుకోవటానికి అది తెలిస్తే చాలు. అది తెలియటానికి బాహ్య జగత్తులోని ఏ విధమైనటువంటి జ్ఞానము మీకు అనవసరం. ఎందుకంటే ఆ జ్ఞానం మీకు అడ్డుతగులుతుంది. ఏడు రంగులు ఉంటాయి విద్యారేఖల మాస్టర్, ఇంకా నేను చెప్పలే ఏడు రంగులు ఉంటాయి. ఆ తర్వాత నేను ఏం చెప్పబోతున్నానో నాకే తెలియదు. ఇంకా ఉదాహరణగా చెప్పాను నేను అంటే ఏం చెప్పబోయే నా మనసులో లేదు. కానీ ఏడు రంగులు అనేసరికల్లా మీరు ఏమన్నారు? విద్యారే కదా, కథా అంటే ఇంకా కథా కదా, వేదాలే కదా, అది గదరగోళంలో పడతాం. అంచేత ఈ జంటలు సూక్ష్మీకరణము పంచీకరణము. మేము పుస్తకం తీసుకున్నాం సార్, 12 రూపాయలకి అప్పుడు మీరు చెప్పారు, కొంచెం ఖరీదు ఎక్కువ పెట్టారేమో అనిపించింది మాకు. కానీ పర్వాలేదులేండి, మంచి పనికే కదా అనే భావన రాలేకుండా సూక్ష్మీకరణము పంచీకరణంలో విశ్వకుండలిని మంధన జాగరణకి గురుదేవుడు చేసినటువంటి అద్భుత ప్రయోగ రహస్యాలు ఉన్నాయి. అందులో డైరెక్ట్ గానే రాశారు ఆయన. ఆ పుస్తకాన్ని ఉపయోగించుకునే ఇప్పుడు వేదాలు మనం ఉపయోగించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మనం మీకు అనుమానం వస్తుంది ఇప్పుడు, మరి పంచీకరణము సూక్ష్మీకరణం మాకు అర్థం అవ్వాలంటే ఆ పుస్తకం కొనాలా? కొనక్కర్లే, మీరు చేస్తున్నదే అది. సూక్ష్మీకరణము పంచీకరణము మీరు చేసేది అదే. శ్వాస పీలుస్తున్నారు మీరు, శ్వాస వదులుతున్నారు మీరు. ఈ శ్వాస మీలో ఉన్నంత వరకు మీరున్నారు. శ్వాస ఆగిపోతే ఏ డాక్టర్ ఏమి చేయలేడు. స్టెతస్కోప్ పెట్టి వింటాడు ఎక్కడ టప్ 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 అని కొట్టుకుంటోందా అని. కొట్టుకోకపోతే ఎందుకు పనికిరాడు? డబుల్ నోబెల్ ప్రైజ్ వచ్చినా పనికిరాడు వాడికి. ఈ శ్వాస యొక్క న్యాసమే పంచీకరణ సూక్ష్మీకరణాలు. శ్వాస లోపలికి వెళ్తోంది, శ్వాస లోపలికి వెళ్ళి 4 మార్పులు చెందుతుంది. అది అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సుగా మారుతుంది. ఎలా మారుతుంది?
ఏ విధంగా మారుతుంది అనేది అసలు సైంటిస్టులు దాని గురించి ఇంకా ఆలోచించలే. వేదాలలో దాని గురించి చెప్పబడి ఉంది. గాలి లోపలికి పీల్చాం మనం, ఏమవుతుందో ఈ సైకిల్ చూడండి. మీరు మననం చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఎవరిని అడగక్కర్లే, వేదో వేదస్య వేదిత అనే సూత్రం గుర్తుంచుకోండి. ఎవరిని అడగక్కర్లే. మీరు తీపి ఎలా ఉంటుంది, పంచదార నోట్లో వేసుకున్నారు, ఎవరైనా చెప్పాలా మీకు? వేసుకోలేదు పంచదార. మీరు ఎంతమంది ఎన్ని పుస్తకాలు చెప్పినా మీకు తెలియదు. మీ అంతటి మీరు తెలుసుకోవటమే, మీ అంతటి మీరు ఆత్మ స్వయంగా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి తప్ప ఇంకోళ్ళు చెప్తే జ్ఞానం రాదు. ఒక ఉదాహరణ, చాలా క్రూడ్ ఉదాహరణ కానీ నాకు చాలా నచ్చుతుంది, గెటప్ ఉదాహరణ. అందుకని చెప్తారు మీరు, అది చాలా సార్లు విని ఉంటారు మీరు, కానీ ఆ ఉదాహరణ ఇలాగే గుర్తుంచుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య రాసిన భాష్యం చదవాలా, లేకపోతే రేపు మీరు చెప్పినవన్నీ ఓ పుస్తకంలో వచ్చేస్తాం, దాన్ని బాగా అర్థం చేస్తాం, ఏమి చేసినా వేదాలు అర్థం కావాలి. ఎప్పుడు అర్థం అవుతుంది అంటే నేను చెప్పిన మాటల ద్వారా మీ అనుభూతిలోకి మార్చుకునేటటువంటి జిజ్ఞాస, మీ అనుభూతిలోకి మార్చుకునేటటువంటి ఈ రెండు ద్వంద్వాలు అర్థం చేసుకోండి. సూక్ష్మీకరణము పంచీకరణము కనుక మీకు తెలిస్తే వేదాలు అర్థమైపోతాయి. ఏం చెప్తున్నాను నేను, శ్వాస లోపలికి వెళ్ళి అహంకారము చిత్తము బుద్ధి క్రమాన్ని గుర్తుంచుకోండి, మనస్సుగా మారుతుంది. మనస్సుగా మారినప్పుడు ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది, ఆధ్యాత్మికంలో. మనస్సుగా మారక ముందు ఎక్కడుంటుందో చాలా కష్టం చెప్పటం. తెలివితేటలు ఎక్కడుంటాయో చెప్పమంటే ఏం చెప్తాం? వీడు తెలివైనవాడు, వీడు తెలియలేనివాడు, వీడికి చెయ్య ఉంది, వీడికి చేయలేదు, చాలా సులభంగా చెప్పేస్తాం. హ్యాండిక్యాప్డ్ అని ఒక కోటా ఉంటుంది వాడికి, మళ్ళీ అక్కడ కూడా డాక్టర్ సర్టిఫికేట్ పనిచేస్తుంది. వీడికి చెయ్యి ఉన్నా డాక్టర్ ఇచ్చిన హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే చేయలేనట్టే ట్రీట్ చేసి ఇచ్చేస్తాం. కానీ తెలివితేటలకి అలాగే లాభం లేదు. సర్టిఫికేట్ ఇస్తే ఏమి పనిచేయదు. సర్టిఫికేట్ ఉంటే వీడు తెలివి తక్కువ దద్దమ్మా అని డాక్టర్ సర్టిఫై చేసినా వాడు తెలివైన వాడే అవుతాడు. లేకపోతే డాక్టర్ సర్టిఫై చేసినా లాభం లే. అది వేద విజ్ఞానంలో ఉన్నటువంటి సమస్య. ఎవరుందో అనలేడు, వీడికి అర్హత లేదు అనలేడు, అందుకు చెప్తే వీడికి అర్హత ఉంది వీడికి అర్హత లేదు అని సర్టిఫికేషన్ ఏం లేదు. సర్టిఫికేట్ ఏం లేదు వేదాలకి. మీరు తెలుసుకోగలిగితే తెలుసుకున్నారు, మీరు తెలుసుకోలేదు తెలుసుకోలేదు. మనస్సు మనస్సు నుంచి ఇంకాస్త కిందకి ఇక్కడికి వచ్చేసరికి ఆకాశతత్వంగా మారుతుంది. అది ఆకాశతత్వం నుంచి ఇంకాస్త కిందకి ఇక్కడికి వచ్చినప్పుడు వాయుతత్వంగా మారుతుంది. వాయుతత్వం నుంచి ఇంకాస్త కిందకు వస్తే అగ్నితత్వంగా మారుతుంది. బుద్ధి దగ్గర ఇంకాస్త కిందకి రెండు మూడు అంగుళాల కిందకి వస్తే జలతత్వంగా మారుతుంది. ఇంకాస్త కిందకి వెళ్తే పృథ్వీతత్వంగా మారుతుంది. పృథ్వీతత్వంగా మారేసరికి అది ఐదు తత్వాల కలియక, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వం, ఐదు ఉన్నాయి. రివర్స్ లో పెట్టామనుకోండి ఏమవుతుంది, పృథ్వీతత్వం నుంచి జలతత్వంలోకి వెళ్తుంది, జలతత్వం నుంచి అగ్నితత్వంలోకి వెళ్తుంది, అగ్నితత్వం నుంచి వాయుతత్వంలోకి వెళ్తుంది, వాయుతత్వం నుంచి మనస్సులోకి వెళుతుంది. పైనుంచి కిందకి ఐదు కలుస్తున్నాయి కదా, పంచీకరణము అంటాం. కింద నుంచి పైకి సూక్ష్మీకరణము అంటాం. ఒక మనిషి మాత్రమే ఈ ప్రక్రియని తెలిసి చేయగలడు, మిగతా వాళ్ళు చేయలేరు. ఏ మనిషి చేయగలడు? ప్రతి మనిషి చేయగలడు. అంచేత ఈ వేద విజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఎవరికి అర్హత ఉంది అంటే సూక్ష్మీకరణము పంచీకరణము అనేది పేర్లు తెలిసినా తెలియకపోయినా మీ శరీరంలో అది జరుగుతుంది. లేకపోతే ఈ ఇంద్రియాలు ఉండవు. అగ్నికి సంబంధించినటువంటి ఇంద్రియాలు ఉన్నాయి మీకు, కళ్ళు జ్ఞానేంద్రియాలు, కాళ్ళు కర్మేంద్రియాలు. కళ్ళు కాళ్ళకి పెద్ద తేడా లేదు. అందువల్లే మన పురాణాల కథల్లో చాలా అద్భుతమైనటువంటి సైన్స్ ఉంది. కళ్ళు లేనటువంటి బోయగాడు కాళ్ళు పెడతాడు శివలింగానికి, కళ్ళు పీచి తిన్నప్ప కాలు బటకని వేడు పెడతాడు. అక్కడ తన కళ్ళు మళ్ళా తీసి అక్కడ పెట్టాలి. అగ్నితత్వానికి సంబంధించిన జ్ఞానేంద్రియము, అగ్నితత్వానికి సంబంధించిన కర్మేంద్రియము,
ఈ న్యాసము. కానీ తెలియనంత మాత్రాన ఉన్నాయి కాదు, మీరు ఉపయోగించుకోలేరు, అది వేరే విషయం. కానీ ప్రతి మనిషికి ఇవి ఉన్నాయి కనుక వేదాలు చదవటానికి పంచీకరణము సూక్ష్మీకరణము ఉన్న ఆపరేటర్స్ మీ అందరికీ ఉంది కనుక ప్రతివాడు వేదాలు చదువు. కానీ దీన్ని న్యాసం చేసుకోవటం, వీటి కూర్పు చేసుకోవటానికి కాస్త అవగాహన కావాలి. ఈ అవగాహన ఎలా వస్తుంది? అనేక అనుభవాలు వచ్చాయి మనకి. ఒక స్విచ్ నొక్కుతాం, ఎక్కడి నుంచో కరెంట్ సప్లై వస్తుంది, ఆ కరెంట్ సప్లైలో ప్లగ్ పెడతాం, తిరుగుతుంది, అది గాలి వస్తుంది అనేటటువంటి అనుభూతి ఉంది మనకి. ఆ అనుభూతి పంచేంద్రియాల ద్వారానే వచ్చిందిగా. కానీ ఈ అనుభూతి మొత్తానికి మనం ఒక పదం పెట్టాం, ఫ్యాన్ అన్నాం. చెట్టు విసురుకున్న ఫ్యానే అది, గాలి పరిశ్రమ యొక్క అనుభూతి ఇచ్చేది ఫ్యాన్. పూర్వకాలంలోనూ ఫ్యాన్లు ఉన్నాయి, ఇప్పుడు ఫ్యాన్ ఉంది, రేపు భగవంతుడికి తెలియాలి కంప్యూటర్ టెక్నాలజీలో ఎలాంటి ఫ్యాన్లు వస్తాయో. కానీ ఏం వచ్చినా ఫ్యాన్ అనేటటువంటి పదము దేనికి ఉపయోగిస్తాం మనం? గాలి అనేటటువంటి దానికి ఉపయోగిస్తాం. గాలి వాటం ఎలా ఉంటుందో తెలియదు కనుక ఈ ఫ్యాన్లు అందరూ ఉన్నారే, అంబిక ఫ్యాన్ మెయిల్, ఎక్కడ గాలి వాటం వెళ్తుందో వారికి తెలియదు. ఇవాళ చిరంజీవి చాలా సుప్రీం స్టార్ అంటారు, రేపు దేవుడికి తెలియాలి ఆ గాలి ఎటు వెళ్తుందో. అది గాలి, అందుకే దాన్ని ఫ్యాన్ అన్నాం. ఎటు వెళ్తుందో మనకి తెలియదు కదా. ఆ పదం యొక్క అర్థాన్ని కనుక తెలిస్తే ఎంత అనుభవంతో ఆ పదాలు వాడతారు. ఫ్యాన్ ఫలానా ఫ్యాన్ నేను అంటే ఇవాళ వాడి గాలి వీస్తూ ఉంటుంది, రేపు ఇంకోటి గాలి వీస్తూ ఉంటుంది, ఫ్యాన్ మారిపోతూ ఉంటుంది కదా గాలి వాడటం. అంచేత ఏం చేసావు అక్కడ భౌతిక జగత్తులో అనుభూతి చెందేటటువంటి ఒక అనుభూతికి ఒక పదం ఇచ్చాం మనం. అంటే ఏం చేసుకున్నాం? సూక్ష్మీకరణం చేసుకున్నాం. మనసులో వెళ్ళింది ఆ పదం, ఫ్యాన్ అనే పదం మనసులో ఉంది. ఎప్పుడెప్పుడు ఫ్యాన్ అనే మాట వాడినా మనకు అర్థమైపోతుంది కదా ఆ భావం, ఆ అనుభూతి, ఆ ఇంద్రియాలకు వచ్చేటటువంటి భావాలు అన్ని వస్తాయి. భౌతిక జగత్తులో ఆ పేరులో ఉంది కదా, అది సూక్ష్మీకరణం చెందింది. తమాష ఏంటి అంటే సూక్ష్మీకరణము చెందినటువంటి పేరుకి నాశనం లేదు. ఒకసారి ఒక పేరు పెట్టేసి ఒక మనిషి అక్కడ ఉంటే జనాభా లెక్కల్లో వాడు ఉన్నా లేకపోయినా వాడి లెక్క ఉంటుంది అక్కడ, వాడి పేరు అలా ఉంటుంది. వాడి భౌతిక శరీరం ఉంటే ఉండొచ్చు కాక, లేకపోతే లేకపోవచ్చు కాక, అనంతంగా అక్షరంగా అలా ఉండిపోతాయి కనుక ఆ పేరుని అక్షరము అన్నారు, నాశరహితమైనటువంటి మంత్రము అన్నారు. గంట అయింది, ఇక్కడిక ఆపుదాం. పంచీకరణము సూక్ష్మీకరణము నేర్చుకుందాం. దానికంటే ముందు సమయాన్ని ద్రవ్యాన్ని వినియోగించుకోవాలని నేర్చుకున్నాం. అంతకంటే ముందు వసురేక కుటుంబకం కుటుంబం అని పిలిచి అది క్లుప్తంగా ఇంతవరకు మనం నేర్చుకున్నది. ఇది యూనివర్సిటీ సిలబస్, ఇది కాదు ఈ పుస్తకాలు కాదు, యూనివర్సిటీ సిలబస్. ఇది మీరు నేర్చుకుంటే ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్, ఇది నేర్చుకోకపోతే అసలు యూనివర్సిటీ అవుతుంది మనకి ఫస్ట్.